परंपरा।
గత జన్మంబున గొప్ప పుణ్యమిది యోగావించి నిన్ను చూడగలిగితిమి జన్మమునందు సర్వశుభములసేకూర వేయేల మావ్రతముల్ పండే ఇకేమి కావలయు నీ వాత్సల్యమే మాకు సద్గతులను కూరిచి కర్మ బంధమెడపు కాళీ ప్రసాద సద్గురు ప్రభో శంకరస్య చరితా కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఓం శ్రీ గురుభ్యో నమః. క్షేత్రంలో ప్రకాశిస్తున్నటువంటి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దివ్య చరణారవిందములకు అమ్మ జగన్మాత పార్వతీమాత దివ్య చరణారవిందములకు శిరసా ప్రణమిల్లుతూ ఆలయంలో అంతర్భాగంగా ప్రకాశిస్తున్నటువంటి లక్ష్మీనారాయణులకు సరస్వతి బ్రహ్మలకు సర్వదేవతామూర్తులకు శిరసా ప్రణమిల్లుతూ వేదికను అలంకరించినటువంటి అమ్మ జగన్మాత జ్యోతిర్మయానంద మాతాజీ వారి దివ్య చరణారవిందములకు శిరసా ప్రణమిల్లుతూ ఇంతవరకు మనకి శ్రీరామాయణ అంతర్గతమైనటువంటి కిష్కిందకాండలో ఉన్నటువంటి విషయాన్ని మనందరికీ చక్కగా వివరిస్తున్నటువంటి మా శ్రీనివాస రామానుజదాస్ వారిలో ప్రకాశిస్తున్న గురుదేవులకు నమస్కరిస్తూ, అలాగే సభలో ప్రకాశిస్తున్నటువంటి మాతాపితృ స్వరూపంలో ఉన్నటువంటి భగవద్భక్తులందరికీ నమస్కరిస్తూ సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభు చేత ప్రతిష్ఠింపబడినటువంటి స్వామి క్షీర రామలింగేశ్వర స్వామి వారు, అంటే విష్ణువంశ శివాంశ రెండు కలిసిని.
శివునకు మాధవునకు ఈసుమత భేదము లేదురా. శివునకు మాధవునకు ఈసుమత మాధవునకు ఈసుమత భేదము లేదురా. శివునకు మాధవునకు శివ నారాయణ మృత్యుం
హరి రామచంద్రుడు ముందువాడ. రామచంద్రుడు ప్రతిష్ఠ చేస్తే కదా మరి శంకరుడు ఇక్కడ ప్రకాశిస్తున్నాడు అని మనం అనుకుంటామేమో. కానీ శ్రీరామచంద్ర ప్రభు ఎప్పుడు మరి ఆయన ఇష్టదైవం ఎవరు అంటే శ్రీ శివుడే, సదాశివుడే. మరి సదాశివుడు నిరంతరం ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటారు కదా, ఎవరైనా బాగా ధ్యానించేది అంటే నారాయణమూర్తినే, రామచంద్రుణ్ణే. కానీ ఓం నమ శివాయ అనే పంచాక్షరికి, ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మహామంత్రానికి ఇద్దరి నుండి కూడా ప్రకాశిస్తున్నటువంటి వారెవరు? రామచంద్ర ప్రభు. ఎందుకని అంటే మరి దశరథ మహారాజు వారికి పుత్రులు కలిగిన తర్వాత నామకరణ చేయాలని చెప్పారట. వశిష్ఠుడు వచ్చాడు, మహానుభావుడు. ఆయన నా ఎది నా జన్మ తరిస్తుంది, సాక్షాత్తు నారాయణుడే అవతరించాడు అని ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేసి ఆయన కుంభించి ఆయన ఆయుష్యుని పెంచుకున్నారు. ఆయన పెంచుకుని తీరా వచ్చి నామకరణ చేయాలి అన్నప్పుడు ఆయన తన తపస్సుని అంతర్భాగానికి వెళ్ళి ఆయన ఆలోచించారట. ఆలోచిస్తే సామాన్యుడు కాదు ఈయన, ఎవరు ఈ బుడ్డోడు, ఎవరికి దశరథుడికి కౌశల్యకు పుట్టినటువంటి బుడ్డ ఆయన, ఈ బుజ్జి పిల్లవాడు సామాన్యుడు కాదు, అందరి పిల్లల్లాంటి పిల్లవాడు కాదు సుమా. అందుకే నాయన అలాగ ధ్యానంలోకి వెళ్ళిపోయి నా తపస్సు ఫలించింది, ఎవరి కోసరం తపిస్తే తపస్సు చేస్తే ఎవరి దర్శనం కావాలనుకుని కోరుకుంటామో అటువంటి దివ్యమైనటువంటి దర్శనం ఇక్కడ ఎలా అయ్యింది, చిన్న పిల్లవాడి రూపంలో అయ్యింది అక్కడ. వెంటనే ఆయన అనుకున్నారట, ఆయన ఆలోచించి ఆలోచించి ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మహామంత్రంలో మంచి ఏది నారాయణ మంత్రానికి మూలమైనటువంటి రా అనేటువంటి అక్షరాన్ని తీసుకున్నారట. నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరీ మహామంత్రంలో రాని తీసుకుంటే తత్మది ఏమైందండి, ఓం నమో నాయనాయ అవుతుంది. అంటే రా ఉంటేనే అక్కడ మంచి శక్తివంతమైనటువంటిది, అటువంటి రా అనేటువంటి అక్షరాన్ని తీసుకున్నారట వశిష్ఠ మహర్షి వారు. ఆహా ఆహా, మహద్భాగ్యం. వెంటనే ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరీ మహామంత్రంలో ఉన్నటువంటి మా అనేటువంటి అక్షరాన్ని తీసుకున్నారట. మా ఎంత ఫలవంతమైనటువంటిది అంటే ఒకసారి తలుచుకోండి, నమ శివాయలో మా తీసుకుంటే ఎలా ఉంటుంది, నా శివాయ అసలు లేదు అక్కడ, శివుడికే లేదు అక్కడ. అందుకని అటువంటి శివుణ్ణి రంజింపజేసేటువంటి మా తీసుకుని అక్కడ రామ అనేటువంటి ఆ రెండాక్షరాల మహామంత్రాన్ని మన ఈ బుడ్డవాడికి పేరు పెట్టారటండి రామ అని. అటువంటి వాడు మన రామయ్య, రామచంద్ర ప్రభు. రామచంద్ర ప్రభు ఎటువంటి వాడు, రామ అనేటువంటి ఆ రామ అనే రెండు అక్షరాలకి. అందుకనే నువ్వేమన్నా అనకపోయినా రామ 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 అంటూ కూర్చుంటే చాలు, తప్పకుండా తరించి తీరుతాం. అటువంటి దివ్యమైనటువంటి మహామంత్రం అది. అటువంటి రామ అనేటువంటి మహామంత్రాన్ని దశరథ కుమారుడైనటువంటి కౌసల్య పుత్రుడికి రామచంద్రుడిగా రామ అనేటువంటి పేరుని పెట్టడం జరిగిందట. మరి ఇక్కడ అటువంటి రామచంద్ర ప్రభు సాక్షాత్తు ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠింపజేశాడట క్షీర రామలింగేశ్వర స్వామి. అటువంటి ఈశ్వరుడు మరొక మాట ఏంటో, శ్రీరామనవమి రోజు కిరణాలు మరి స్వామివారి మీద పడతాయట. చరిత్ర వింటూ ఉంటే, ఒక్కొక్క భాగాన్ని వింటూ ఉంటే ఇన్ని రోజులైనా చెప్పుకోవచ్చేమో ఆనందించడానికి అనిపిస్తోంది ఇక్కడ. అందుకని శ్రీరామనవమి రోజున ఇది సూర్యకిరణాలు ఎక్కడ పడుతున్నాయి? ఆ గర్భాలయంలో శ్రీరామలింగేశ్వర స్వామి మీద పడుతున్నాయట. ఏమిటి ఈ ఈ సంపర్కం ఏమిటి అంటే, రాముడికి ఏ వంశం అండి? సూర్యవంశం కదా. అందుకని శ్రీరామనవమి రోజు సూర్యుడు ఆగలేకపోతున్నాడు అనమాట. అందుకని ఆయన కిరణాల ద్వారా సేవించుకుంటున్నాడు లోపల వరకు వెళ్ళి. మరి క్షీరారామలింగేశ్వర స్వామి ఈశ్వరుడు అయినా కూడా నారాయణుడికి శివుడికి ఎటువంటి భేదము లేదు. అటువంటి అభేదమైనటువంటి స్థితిని మనకి చూపిస్తున్న క్షేత్రము మనకి ఇక్కడ మన ఆంధ్రావనిలో ఉండడం అనేటువంటిది మన అదృష్టం. అందుకని ఇక్కడ అక్కడికి వెళ్ళి స్వామిని సేవించుకుంటే మనకి తెలియకుండానే నరనారాయణ రామ హరిహరుల నిద్రని కూడా సేవించుకున్నటువంటి భాగ్యం మనకి కలుగుతుంది. అందుకని ఒక మహానుభావుడు రాసుకున్న కీర్తన ఇది, శివునకు మాధవునకు ఇసుమంత భేదము లేదురా. ఇవరికి ఇద్దరికి ఎవరైతే భేద దృష్టి చూపిస్తారో వారికి అసలు దర్శనమే అవ్వదని అక్కడెక్కడ మనం చెప్పుకున్నాం నిన్న మొన్న స్కందోపనిషత్తులో చెప్పుకున్నాం మనం. అందుకని విష్ణువుకి నారాయణుడికి అభేదమైనటువంటి స్థితి ఉన్నది. అటువంటి అభేదమైనటువంటి స్థితిని ఇక్కడ మనకి సదాశివుడు ఎవరు ఆ మహానుభావుడు మహాదేవుడు మనకి చూపిస్తున్నాడు. బోళా శంకరుడు నీళ్ళభిషేకం చేస్తే చాలు మనకి, ఆయనకి బోళా శంకరుడు కాసి నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేస్తే చాలు, ఆయన ఆనందపడిపోతాడు. అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాన్ని మనకి ఏది మనం అందరం సేవించుకోవడం కోసం వచ్చి మన ఆంధ్రావనిలో పాలకొల్లులో చక్కగా క్షీరారామలింగేశ్వర స్వామిగా అవతరించాడు ఆయన. అందుకని అక్కడ ఏం కావాలి అంటే భక్తి కావాలి, ఆయన బోళా శంకరుడు. అందుకని మనం పృథ్వీ చెప్పుకునేం, దృఢం భక్త్యా బద్ధవా శివభవదధీనం. ఎవరి మనస్సునైతే భక్తితాళ్లతో బంధింపచేసి ప్రభు నీ వశం చేసుకుంటావో ఆ మనసు అక్కడి నుంచి కదులుతుందా? కావలసింది అదే కదా. కోతి లాంటి నా మనస్సుని తీసుకువెళ్ళి నా హృదయాన్ని నీ దరికి చేర్చుకుంటే అది నీ వశంలో నీ చేతిలో ఉంటే బాగుంటుంది కదా అని మనకి పృథ్వీ చెప్పుకున్నాం. అలాగే భగవద్భక్తి అనేటువంటి దానిలో భేద దృష్టి లేదు. అక్కడ దివ్యమైనటువంటి దేవుడు అనేటువంటి వాడు డివైన్ పవర్ ఒక్కటే ఉన్నది. కానీ మనకి ఇంతమంది దేవుళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే మన జీవితానికి ఒక ఏదో ఒక చరిత్ర ప్రతి జీవితానికి ఉంది కాబట్టి ఎంతమందో దేవుళ్ళలో అనేక రకాల ఎన్నో టేస్టులు ఉన్నాయి. మనందరికీ కూడా ఎన్ని రకరకాలైన టేస్టులో తీపి కారము పులుపు చేదు కూడా ఇష్టమైన వాళ్ళు ఉంటారు, వగరు ఇష్టమైనటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. అందుకని ఇన్ని రుచులకు అలవాటు పడిన మన ఈ ఏది జిహ్వకి ఈ బుద్ధికి ఇంకా ఎన్ని కావాలోనని దేవుళ్ళు కూడా రకరకాలైన రూపాలలో మనకి సాక్షాత్కారమయ్యి మనకు అందుబాటులోకి వచ్చి మనకు అందేట్టుగా ఉన్నారండి. అందకుండా మాత్రం లేరు. కానీ అందేటువంటి దేవుడు ఎలా అందుతాడు అంటే నీలో ఉన్న సత్యాన్ని నువ్వు గుర్తిస్తేనే ఆ దేవుని యొక్క దివ్యమైనటువంటి దర్శనాన్ని మనం పొందగలుగుతాం. అందుకనే అభేద దర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనః అని ఉపనిషత్తు మనకి ఘోషిస్తోంది. ఇది అభేద దర్శనం, అభేదమైనటువంటి దర్శనం. మనం ఎక్కడికి వెళితే అక్కడ దివ్యమైనటువంటి దైవ దర్శనం పొందాలి అంటే అభేద దర్శనం జ్ఞానం వల్లనే కలుగుతుంది. జ్ఞానము పుస్తకాలలో లేదండోయ్, అది తెలుసుకునేంత వరకే. ఒక చోట నుంచి ఒక చోటకి దాటాలి అంటే నదికి ఒక పడవ ఆధారమే కావాలి. కానీ పడవని పడవలో ఆ నది దాటిన తర్వాత నెత్తినేసుకు వెళ్ళక్కర్లేదు, ఇంకా ఆ పడవని అక్కడ వదిలిపెట్టి వేసి వెళ్ళటం అవుతుంది. అలాగే ఈ పుస్తక జ్ఞానం కూడా గ్రంథం కూడా ఎంతవరకు అంటే నిరంతరము పుస్తకాలు అనేటువంటి లైబ్రరీలో ఉంటే మన జీవితానికి చాలదు. అందుకే నీకో ఇటువంటి వారందరూ కూడా మన రామానుజదాస్ చూడండి ఎంతో పరిశీలన చేసి ఎక్కడెక్కడి గ్రంథాలను కష్టమంతా ఆయన పడుతున్నాడు. ఆయన చదివి వచ్చి మనకి చక్కగా ఇక్కడ మన ముందు ఉంచుతున్నాడు. అలాగే మహాత్ములందరూ వారందరూ తపస్సు చేసి తపస్సు యొక్క ఫలితాన్ని మనకు అందిస్తున్నారు. అందించినప్పుడు అందుకోవడమే తేలికగా. అందుకని బోధ కావాలి, బాధ లేనిది బోధ. మన బాధలు రూపుమాపేటువంటిది బోధ. అటువంటి జ్ఞానం కావాలి. అభేద దర్శనం, జ్ఞానం, ధ్యానం, నిర్విషయం మన. ధ్యానానికి కావలసిందేది? మనస్సు నిర్విషయమైపోవడమే. మనస్సు నిర్విషయమై ఎక్కడ ఉంటుందో అదే ధ్యానమై కూర్చుంటుంది. ధ్యానం నిర్విషయం మన. మరి స్నానము, మరి ధ్యానం చేయాలంటే, అనుష్ఠానం చేసుకోవాలంటే స్నానం చేద్దాం అనుకుంటున్నాం కదా. మరి ఎన్నిసార్లు స్నానం చేస్తాము? అక్కడ గజ స్నానంలాగా, కాకి స్నానంలాగా గబగబా ములిగి రావటం కాదు స్నానం అంటే. స్నానం మనోమల త్యాగ అని స్కంద ఉపనిషత్తు చెప్తోంది. స్నానం మనోమల త్యాగ. ఎవరి మనస్సు అయితే అజ్ఞానం అనేటువంటి మాలిన్యాన్ని రహితం చేసుకుంటుందో అటువంటి మనస్సు ఏమవుతోంది? స్నానం చేసినటువంటి స్థితిని పొందుతోంది. స్నానం మనోమల త్యాగ, మనస్సుకున్న మాలిన్యాన్ని త్యాగం చేయటమే స్నానము. బయట స్నానాలు చేసి ఏం చేస్తున్నామండి? ఎన్ని సబ్బులు రుద్దుతున్నామో, ఎన్ని స్నానాలు చేస్తే మాత్రం మళ్ళా సాయంత్రానికి మళ్ళా మురికి పడుతుంది. అలాగే మన జన్మ జన్మల నుంచి తెచ్చుకుంటున్నాం మనస్సుకు కూడా మాలిన్యం అనేటువంటిది. అందుకని దానికి ఆ మాలిన్యం, మనస్సుకు పట్టినటువంటి మాలిన్యం రహితం చేసుకోవాలంటే ఏం చేయాలి? మనోమల త్యాగం, స్నానం మనోమల త్యాగ, శౌచం ఇంద్రియ నిగ్రహ. మడి కట్టుకోవాలంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహం అనేటువంటి మడి కట్టుకోవాలి. ఇప్పుడు బయట స్నానాలన్నీ స్నానం చేసి వచ్చామండి మేము, మడి కట్టుకున్నామండి, తడిబట్ట కూడా కట్టుకున్నామండి అని గుడిలోకి వెళ్దామనుకుంటే ఎలా ఉంటుందంటే, బయట తోవేటువంటివన్నీ మనం పూర్వం లాంతర్లు పెట్టుకునేవాళ్ళం. లాంతర్లు పెట్టుకుని దానికి చిమ్ని ఉండేది. చిమ్నికి లోపల ఉన్నటువంటి దీపానికి లోపల ఏం పట్టేది? మసి పట్టేది. మసి పడితే ఈ మసిని తొలగించాలని ఒకడు బుద్ధి లేనివాడు ఏం చేశాడంట, బయట బాగా తోముతున్నాడట. ఏది? ఆ చిమ్నీకి బయట పట్టుకుని తోముతున్నాడట. బయటంతా చాలాసార్లు రుద్దుతున్నాడట. రుద్దుతున్నాడు కానీ ఆ నల్లగా పట్టినటువంటి మసి పోవటం లేదట. బయట రుద్దితే మసి పోతుందా? మనం కూడా స్నానాలు చేస్తే మనసుకున్న మాలిన్యం పోతుందా? పోదు. మనసుకున్న మాలిన్యం పోవాలంటే ఏం చేయాలి? మహాత్ములు చెప్పినట్టుగా మహాత్ముల పాదాలను ఆశ్రయించి వారు చెప్పినటువంటి బోధని మనం ఆచరిస్తే, నిరంతరం ధారణ చేస్తే కానీ మనసుకున్న మాలిన్యం పోదు. అప్పుడు ఒక మహానుభావుడు వచ్చి చెప్పాడు, ఏమమ్మా బయట ఎందుకు తోముతున్నావు అంటే, మసి పట్టింది స్వామి. మసి బయట కాదమ్మా పట్టింది, లోపలమ్మా పట్టింది. అందుకని లోపల తోమండమ్మా, లోపల తోవితే అప్పుడు నీ మసి తొలగుతుంది. అప్పుడు నిజమేనండి స్వామి, నిజమే లోపల ఉన్నది. ఇందాక నుంచి బయట తోముతూ ఏంటి మసిపోవటం లేదనుకుంటున్నా నేను అని లోపల తోమాలని. లోపల ఎంతసేపు ఉత్తరే అట్లా, ఏది మనం కాస్త ముగ్గు వేసో ఏదో వేసి కాస్త, మనం పూర్వం ఉంది ఇప్పుడు అంతా మర్చిపోయి ఉంటారు అసలు. ఇప్పుడు పిల్లలకి తెలియదు కూడా, తెలియదు ఇప్పుడు ఆ విషయం కూడా తెలియదేమో. కాస్త ముగ్గు వేసి తోమేవాళ్ళం, ముగ్గు వేసి కాస్త కాగితం పట్టుకుని తోమితే చాలు. గుడ్డలు కూడా మసవు అక్కడ కాగితం పెట్టి బాగా రుద్దేస్తే బ్రహ్మాండమైన తెలుపు వచ్చేసేది. అప్పుడు లోపల ఉన్న జ్యోతి దర్శనం బయటకి ఎలా అయ్యేది? ఉన్న జ్యోతి ఉన్నట్టుగా బయటకి దర్శనం అయ్యేది, మనకి వస్తు దర్శనం అవుతుండే. మన పని మనం చదువుకోవడానికి లాంతర పట్టుకుని ప్రైవేట్కి వెళ్తే మేము చిన్నప్పుడు శుభ్రంగా లాంతర దగ్గర చదువుకునేవాళ్ళం. అలాగే మనలో ఉన్న జ్యోతిని మనం దర్శించాలంటే మనస్సుకున్న మాలిన్యాన్ని రహితం చేసుకోవాలని మహాత్ములు చెప్పారు. కాబట్టి ఎవరి మనసుకున్న మాలిన్యాన్ని మనం రహితం చేసుకుంటే జ్యోతి దర్శనం ఎట్లా అయిందో, అలాగే మనకి గురుదేవుల అనుగ్రహంతో మనకి ఇగో జ్యోతిర్మయానంద భారతి వారు మనకి అలా దర్శనం ఇచ్చేశారు. అందుకని మనం మాలిన్యాన్ని రహితం చేసేసుకుంటే దర్శనం అయ్యేదేంటి? జ్యోతి దర్శనం అవుతుందన్నమాట. అందుకని అమ్మ చక్క ఎంతో తపస్సంపన్నురాలు, గురువుల సేవను చేసుకున్నటువంటి అమ్మ. మనకి కొద్దిసేపు ఇద్దరం కూడా పంచుకుందాం అనుకున్నాము కాబట్టి అమ్మ బోధ కూడా మనం వినాలి కాబట్టి అమ్మ ద్వారా వచ్చేటువంటి అమ్మ ముఖస్థుగా కూడా గురుదేవులు బోధన అందిస్తారు మనకి. అటువంటి బోధన మనందరం కూడా చక్కగా ఆలకించి ఈ మాలిన్యాన్ని రహితం చేసుకొని అభేదమైనటువంటి దర్శనాన్ని మనం పొందుతాం. దివ్యమైనటువంటి క్షీర రామలింగేశ్వర స్వామి అనుగ్రహము, పార్వతీమాత అనుగ్రహము, సర్వదేవతల అనుగ్రహము, మహాత్ముల అనుగ్రహాన్ని మనందరం పొంది అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని, ఆత్మానందాన్ని మనందరము పొందుదుముగాక. హరి ఓం తత్సత్. జై సద్గురు మహారాజ్.